The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు మార్నింగ్ మంత్ర కార్యక్రమం ఆగస్టు 3, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హలో, నమస్తే, వణకం. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మన ప్రోగ్రామ్ సామాన్యుడితో ఒకరోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ తో మీరు మాట్లాడాలంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్ చెప్తాను, మీరు రాసుకోండి. ఇండియా వాసులు అయితే 9882555567 ఫోన్ చేసి మాతో మాట్లాడవచ్చు. ప్రపంచ వాసులు అయితే స్కైప్ ఐడి ద్వారా మాతో మాట్లాడచ్చు. మా స్కైప్ ఐడి mind.media నుంచి మాట్లాడచ్చు. మనం చకచక ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ కోసం చిన్న జింగిల్. అలాగే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకున్న వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ కోసం చిన్న జింగిల్. వినేసరిగా ఫ్రెండ్స్, అయితే ఈ రోజు మీరు ఇండియా నుంచి ఫోన్ చేయాల్సిన నంబర్స్ చెప్తాను, మరొకసారి రాసుకోండి. 9882555567 ఫోన్ చేసి మాతో మాట్లాడచ్చు. ఇంకొక నంబర్ 9491571875 నుంచి ఫోన్ చేసి మాతో మాట్లాడచ్చు. మరోసారి చెప్తాను చూడండి, 9491571875 ఈ నెంబర్ కూడా ఫోన్ చేసి మాతో మాట్లాడచ్చు. మనం చకచక ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. గెస్ట్ ఎవరంటే కవయిత్రి, రచయిత్రి, వ్యాఖ్యాత్రి, లెక్చరర్ సిస్లా మాధవి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి మాధవి గారు.
నమస్తే అండి.
ఎలా ఉన్నారు మేడం మీరు?
బాగున్నానండి, బాగున్నాను. మీ రేడియో ప్రేక్షకులందరికి కూడా, అదే సారీ, శ్రోతలందరికీ కూడా నా నమస్కారాలు. చెప్పండి సార్, ఎలా సార్, ఏం చేస్తున్నారు?
నేనైతే సూపర్ గా ఉన్నాను. ప్రతి వారం మనం సామాన్యుడితో ఒక రోజైన ప్రోగ్రామ్ అనేది అద్భుతంగా నడుస్తుంది. ఈ రోజు మీతో మాట్లాడడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా మీరు మీ సొంత ఊరు ఎక్కడ, ఎక్కడ పుట్టారు, ఎక్కడ జన్మించారు, ఎక్కడ చదువుకున్నారు, ఆ విషయాలు చెప్పండి.
నేను అమ్మ వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేస్ నర్సాపేటలో పుట్టానండి. అయితే నా బ్రాతప్ అంతా వైజాగ్, వైజాగ్. ఇంకా నాన్నగారు వృత్తిరీత్యా అటు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాస, అటు పక్క నా విద్యాభ్యాసం అనండి, ఇవన్నీ అటు అక్కడ జరిగాయి.
ఓకే ఓకే. మీరు చదువు ఎక్కడ జరిగింది, ఏ ఊర్లో?
అదే నేను చెప్పాను, నా ప్రాథమిక విద్య అంతా వైజాగ్ అండి, వైజాగ్ విటి కాలేజ్.
ఇప్పుడు స్కూల్ జీవితానికి వస్తే, మీరు స్కూల్లో అది ఏ సంవత్సరంలో చదివారు మీరు?
అదే చెప్తున్నాను, విటి కాలేజ్ అనేది యాక్చువల్గా అది ఎల్కేజీ నుంచి టెన్త్ దాకా. అండ్ కాలేజ్ అని ఎందుకుందంటే, ఇంకా ప్రైవేట్ ప్రైవేట్ ట్యూటోరియల్స్ కూడా ఉండేవి సార్, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ. సో ఇప్పుడు అవన్నీ రికగ్నైజ్ అయిపోయాయి. చాలా పెద్ద కాలేజ్ రీసెంట్ గా ఒక 5 ఇయర్స్ బ్యాక్ మాకు మంచి ఏఎస్ఎం సావనీర్ గారు రిలీజ్ చేశారు. మేమంతా చాలా ఎంజాయ్ చేశాం అక్కడ. నాకు వైజాగ్ లో నా ప్రాథమిక విద్య అయింది అనుకోండి, అంటే అప్ టు 7th. దెన్ 8th నుంచి నా ఇంటర్ దాకా పలాస. లెటర్ అండ్ అదంతా ప్రైవేట్ ఎడ్యుకేషన్. నేను అంటే అక్కడ మాకు కాలేజెస్ అవి అంత లేవు. సో నేను ఇంట్లో ఉండే నా డిగ్రీ, నా ఎంఏ అన్ని పూర్తి చేసుకున్నాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవుతున్నప్పుడు నాకు మ్యారేజ్ అయింది. అక్కడ నుంచి నేను ఇంకా హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ లో నేను మళ్ళీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ తెలుగు, సాంస్క్రిట్ చేయడం జరిగింది. ఇక్కడ నాకు హైదరాబాద్ తో చాలా ఎక్కువ అనుబంధం పెరిగింది.
మీ ఇప్పుడు ఇంకా మీ చిన్నప్పుడు విషయానికి వస్తాను. అయితే చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్తుంటే, ఇప్పుడు చిన్నప్పుడు మన ఎల్కేజీ నుంచి మీరు ఇంటర్ వరకు కూడా ఒకటే స్కూల్, ఒకటే ఫ్రెండ్స్ కదా?
లేదు, సెవెంత్ దాకా జీటీ కాలేజ్, లేటర్ నేను పలాసలో నేను జూనియర్ కాలేజ్ లో, అండ్ అది అది కూడా మార్నింగ్ టైం స్కూల్, ఆఫ్టర్నూన్ సెషన్ ఇంటర్మీడియట్ ఉండేది. సో అక్కడైనా మొత్తం 8 నుంచి ఇంటర్ దాకా.
మీరు ఇప్పుడు మీ స్కూల్లో చదివేటప్పుడు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి స్కూల్ కి వెళ్లేదాకా మీరు ఏమేమి పనులు చేసేవారు? అప్పుడు ఆ స్నేహితులతో ఆడుకున్న మధుర జ్ఞాపకాలు ఏమైనా ఉంటే మాతో చెప్పండి.
నిజంగానండి, చెప్పాలంటే ఒక విధంగా ఇప్పటి తరానికి లేని అదృష్టం మాది. ఎందుకన్నానండి, అంత గర్వంగా చెప్తున్నారు అని అనుకోవద్దు, ఇది హంబుల్ గానే చెప్తున్నాను నేను. ఎందుకంటే మా టైంలో ఉన్నటువంటి చిన్న చిన్న సరదాలు, లైక్ స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా పొద్దున్నే లేచిన మాకు డిసిప్లిన్ గా నేను 6 o'clock అట్లా లేచేసేవాను, 5:30 నుంచి లేచేవాను, చక్కగా తయారవడం, అమ్మకు తిరుగుతూ అమ్మకు చిన్న చిన్న హెల్ప్ చేస్తూ. అలాగే ఈ రేడియో గురించి చెప్పుకోవాలండి, అప్పట్లో దూరదర్శన్ లేదు, తర్వాత కొంతకాలానికి వచ్చింది. ఆ వచ్చిన తర్వాత కూడా కేవలం మన దూరదర్శన్ మాత్రమే ఉండేది, ప్రైవేట్ ఛానల్స్ లేని టైం. సో టైం ఈజియర్ గా చక్కగా ఇంకా చెప్పాలంటే ప్రాపర్ గా యూజ్ చేసుకున్న రోజులు అవి. అప్పుడు రేడియో పెట్టి ఉండే ఆకాశవాణి రేడియో, దాంతో ప్రారంభమయ్యేది రోజు. అట్లా చక్కగా అవన్నీ వింటూ, ఆ మంచి మంచి కార్యక్రమాలు వింటూ, వార్తలు కూడా వింటూ గబగబా తయారవడం, స్కూల్ కి తరగతి వెళ్ళడం. ఇక్కడైతే ఇంత బాధలు, ఆటోలు, బస్సులు, ఎక్కడెక్కడో స్కూళ్ళు, మాకు అలా కాదు, మాకు దగ్గరలో ఉన్న ఒక మంచి స్కూల్లో వేసేసేవారు కాబట్టి అక్కడ చక్కగా నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం. పక్క మధ్యలో ఫ్రెండ్స్ అందరినీ కలుసుకుంటూ అందరం కలిసి దగ్గర దగ్గర ఒక 3-4 స్కూల్ కి వెళ్ళిపోయేవాళ్ళం, అందరు మధ్య మధ్యలో రేచేసి ఆ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చదువుల గురించి కూడా మాట్లాడుకునే వాళ్ళం. అది కూడా మరి మనం గుర్తు చేసుకోవాలి, ఇప్పుడు వాళ్ళు కేవలం చదువులే మాట్లాడుకుంటారు, లేదు ఇదిగో సినిమాల గురించి, ఇంటర్నెట్ లో ఉండే యూట్యూబ్ గురించి, వీటి గురించి చర్చించుకుంటారు. అంటే మీరు తప్ప అని అంటే లేదు, కానీ వాటికి ఉన్న తెలుగు ప్రభావం మీద ఎక్కువగా కనిపిస్తుంది తప్ప పిల్లల మీద వాళ్ళ లేట వయసు లో. ఈ మామూలు మంచి ప్రభావం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్న విషయం నేను ఎక్కడ ఈ మధ్య కాలంలో వినలేదు. కాబట్టి మేము అటువంటి వాటికన్నిటికీ దూరంగా చక్కగా హాయిగా సరదాగా మాట్లాడుకుంటూ చిన్నతనాన్ని, అంటే మా బాల్యాన్ని మేము ఆస్వాదిస్తూ వెళ్ళేవాళ్ళం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఆ స్కూల్ ఎదురుగా ఈ జామకాయలు ఇట్లా బండ్లు ఉండటం, వాటి ఉప్పు కారం జల్లి కట్ చేసుకుని తినడం, మేము ఇంటర్వెల్ లో బయటికి, అంటే పూర్తి బయటగా కాదు, అక్కడ వాచ్మెన్ ఉండేవాడు ఆయన కనుసన్నల్లోనే మేము ఆ ముందున్న ఆ బండ్లు మాత్రం అక్కడ మాత్రం కొనుక్కొని తినడం, అటువంటి మంచి మంచి జ్ఞాపకాలు ఇప్పటి పిల్లలకు లేవు అని నేను చెప్పగలను. అలాగే స్కూల్ అయిపోయిన తర్వాత మంచిగా ఆటలకు మాకు గ్రౌండ్లు ఉండేవి, ఆడుకున్న తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఆ రెండు మిస్సింగ్ అని నేను ఎప్పుడు బాధపడుతుంటా, ఈవెన్ మా పిల్లలకు కూడా. ఇందులో ఏమి వాళ్ళు కూడా ఎగ్జెంప్షన్ లేదు, ఇప్పటి ప్రభావం ఇప్పటి తీరు అలా ఉంది. కాకపోతే ఇప్పుడు అలా పాపం వాళ్ళు బాధపడుతున్నారు చదువుల గురించి, చేయల గురించి పిల్లలకి.
ఓకే, మరి మీరు కాలేజీ జీవితానికి వస్తే, కాలేజీ విషయానికి వస్తే, అప్పుడు మీకు కొంచెం మైండ్ మెచ్యూరిటీ అది ఎంత వచ్చింది కదా, అక్కడ మీరు స్నేహితులతో ఏ విధంగా మధుర స్మృతులు?
తెలియలేనండి, అది కూడా ఉంది చాలా వ్యత్యాసం ఇప్పటికీ. కాలేజీ లైఫ్ అనగానే ఒక చిన్న ఉత్సాహం, ఒక మంచి ఉత్సాహం బాగా వస్తుంది. ఎవరికి ఆ రోజు గుర్తు చేసుకున్నా సరే ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి కూడా. అయితే మెచ్యూరిటీ అంటేనండి, నిజానికి మెచ్యూరిటీ అనేది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ యాక్చువల్లీ. అది కొంతమందికి బై బర్త్ చిన్నప్పటి నుంచి బాగా మెచ్యూర్ గా ఉంటారు, పెద్దలు చెప్పిన మాట ప్రాపర్ గా వింటూ బ్రాటప్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొందరు ఆ వయసు తోటి వచ్చే సహజమైన హార్మోన్ డిఫరెన్సెస్ వల్ల వచ్చేటువంటి అనేకమైన ఇబ్బందులకి ఎదుర్కొంటూ పెరిగే వాళ్ళు ఉంటారు. అటువంటి అన్ని రకాల ఫ్రెండ్స్ నా మధ్య ఉన్నారు, నేను కూడా వాళ్ళ మధ్యలో. నేను వెరీ డిసిప్లైన్డ్ గానే ఉండేదాన్ని కాబట్టి నాకు అటువంటి చూడటమే తప్ప అటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వాళ్ళ సరదాలు, వాళ్ళ రకరకాలమైన హావభావాలు చూస్తూ నేను నవ్వుకునేదాన్ని. నా ఫ్రెండ్స్ లో ఒకరిద్దరు ఎవరైనా ఉన్నా కూడా ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా చెయ్యాలి, ఎప్పుడైనా మనం పిల్లలమే అని ఇట్లా షేర్ చేసుకుంటున్నదాన్ని. కానీ మా కాలేజీలో మా ఎకనామిక్స్ లెక్చరర్ నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎకనామిక్స్ లెక్చరర్ ఆయన చాలా చక్కగా పాఠాలు చెప్పేవారు, అద్భుతంగా అది వినేవాళ్ళం. కాకపోతే ఏంటంటే ఈ సినిమాల ప్రభావం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, ఎంత రేంజ్ లో అయితే ఆ రేంజ్ లో. కాబట్టి ఆ లెక్చరర్ క్లాస్ లో ఆయన చాలా బాగా పాఠం చెప్తున్నా, వెనక నుంచి పిల్లలు కొంతమంది అల్లరి చేసేవాడు, అది నేను చాలా బాధపడేదాన్ని. ఎందుకు ఇప్పుడు మనం హ్యాపీగా సరదాగా ఉండాలంటే టైం వేరే ఉంటుంది ఖచ్చితంగా. సరదాగా ఉండటం వేరు, ఒకళ్ళని హర్ట్ చేసి అది ఆనందం అనుకోవడం, అది కాలేజీ లైఫ్ అనుకోవడం ఏమో నాకు అప్పటి నుంచి ఇష్టపడేది కాదు. నేను చాలా బాధపడేదాన్ని ఆ టైంలో. మీరేంటండి ఈ కాలేజీ లైఫ్ లో ఎంజాయ్ చేయడం, ఎంజాయ్మెంట్ వేరండి, ఈ ఒకళ్ళని హర్ట్ చేసి ఆనందపడడం వేరు. నేను దానికి అగేన్స్ట్ గా ఉండేదాన్ని. కానీ మేమందరం ఆ వయసులో చక్కగా మా ఫ్రెండ్స్ అందరం కూర్చుని మంచిగా ఈ సింగింగ్ కాంపిటీషన్స్ ఎక్యుషన్ కాంపిటీషన్స్ చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని నేను పార్టిసిపేట్ చేసేదాన్ని. సో ఆ విధంగా నేను చాలా సరదా చాలా సంతోషంగా గడిపాను నా ఇంటర్మీడియట్ ఇయర్స్.
ఓకే, ఆ తర్వాత మీరు ఎంతవరకు చదువుకున్నారు డిగ్రీ దగ్గర?
నేను ఇంటర్మీడియట్ వరకే కాలేజ్ పోయిందండి, తర్వాత ఇంట్లోనే చదువుకోను. నేను డిగ్రీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను, ఎంబీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్కంటిన్యూ చేసి నేను మ్యారీడ్. తర్వాత మ్యారేజ్ తర్వాత నేను ఎంఏ తెలుగు ఎంఏ సంస్కృతి రెండో చేశాను.
ఎక్కడ చేశారు అది?
హైదరాబాద్. అయితే ఈ ఇన్ బిట్వీన్ ఈ స్కూల్ డేస్ లోనే నేను అనేది అదే మనకున్న మాకున్నటువంటి ఆ లీజర్ టైం ప్రాపర్ గా యూజ్ చేసుకుని మా ఇంట్లో ఏంటంటే మా నాన్నగారు బాగా ఈ కవిత్వం అన్నా అవధానాలన్నా వీటికి చాలా అట్లాగే సంగీతం అన్నా అంటే చాలా ఇష్టం మా అమ్మగారికి కూడా. మా అమ్మగారు కూడా వీణ వాయించేవారు, మా నాన్నగారు పద్య రచనాది చేసేవారు అప్పట్లో, అలాగే వ్యవధానాలు ఇవన్నీ వినేవారు. నేను చెప్తాను రేడియో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది. రేడియో నాన్నగారు నాటకాలు పెట్టడము, బాలల కార్యక్రమాలు వచ్చేది సండే సండే 3 o'clock కి బాలల రారండో పాట ఎగ్జాక్ట్ గా ఆ టైం కి నేను ఇంత పుస్తకాలు అప్పటిదాకా హోంవర్క్ చేయనున్నా నేను వీక్లీ ఏమైనా మిగిలిపోయిన చదువులున్నా చదువుకుంటేనే ఆ ప్రోగ్రామ్ పెడతాను అనేవారు నాన్నగారు. సో దానికి లింక్ అయ్యి అది కవర్ అవన్నీ కంప్లీట్ చేసుకుని మూడింటి అవుతుంది ఏంటి అయిపోయా మీ చదువులు అనేవారు లేని గారు. అయిపోయింది అని చెప్పంగానే ఆయన రేడియో పెట్టంగా ఈ బాలల కార్యక్రమం వినడం, ఇలా నేను అవధానాలు వినడం, నాన్నగారితో పాటు వెళ్ళి అవధానాలు చూడడం, లైక్ దివాకర్ వెంకట అవధాన గారని మహా అవధాని, వారి అవధానం కోసం మా ఊళ్ళో పెట్టారు, దానికి మా నాన్నగారు తీసుకెళ్ళారు. ఆ అంత వయసులో నేను అవన్నీ మెమరీస్ ఎగ్జాక్ట్ గా చెప్పలేదు కానీ నాకు అది చాలా నచ్చింది. ఆయన మాట్లాడే విధానం, ఆయన మాటల్లో ఉన్న కవిత్వంగా కవిత్వీకరంగా మాట్లాడేవారు, కవితాపూర్వకంగా మాట్లాడేవారు, ఆయన మాటలు కూడా కవిత్వంగా అనిపించేది నాకు. అది విన్న తర్వాత నాకు బాగా అనిపించింది. అలాగే చిత్తగదర రేడియోలో పాటలు వినడం, దూరదర్శన్ అప్పుడు వచ్చేసింది, దూరదర్శన్ లో ఈ పాటలు వినడం, ఈ కవుల పరిచయాలు వినడం, ఇంకా ముక్తి భారతి గారు, ఓలేటి భారతీశం గారు ఇటువంటి వారి ప్రసంగాలు వినడం టీవీలో, వీటివన్నీ ప్రభావంలో నాకు చాలా. అప్పుడు ఒక పుష్ప విలాపం అనే ఒక కవిత, అంటే ఘంటసాల గారు పుష్ప విలాపం, అది విన్నప్పుడు నేనేమనుకున్నాను అక్కడ మీ ఆడవారు మా కుట్టు కళ్ళలో సూదులు గుచ్చి
పద్యం చెప్తాను.
అది విని నేనేమనుకున్నానంటే
పద్యం పాడతాను.
హలో,
పద్యం అనేది పాడతాను అంటున్నా. ఊలు దారాలతో గొంతు గురి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకుందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడువారు. ఇదే కదండి
అద్భుతం. మరొకసారి కంటస్థాన గారి సీడీ మొత్తం నాకు గుర్తుకొచ్చి నా క్యాసెట్ సారీ సీడీలు ఇప్పుడు కదా క్యాసెట్లు చాలా పాడారండి. అయితే ఈ పుష్ప విలాప ఈ ఇప్పుడు మీరు పాడిన ఈ స్టాండ్ నాకు బాగా గుర్తుండిపోయి నేను అప్పుడు 9th class అనుకుంటా, ఆ 9th class టైంలో ఆ క్యాసెట్ లో విని ఇదేంటి మా ఆడవాళ్ళు ఇంత దారుణంగా వీళ్ళు ఇలా రచించారు, ఎందుకంటే పాపయ్యశాస్త్రి గారు లాంటి వారు ఆడవాళ్ళని ఇలా రాసారా అని నా చిన్న బుర్రకి అంతే తట్టింది. అంటే మన అజ్ఞానం అలా ఉంటుంది, జ్ఞానం రాసిన లేదు కానీ దాన్ని అర్థం చేసుకుని మెచ్యూరిటీ అప్పటికి నాకు లేకపోయింది. దాన్ని నేను అది విని ఏంటి ఇలా రాశారు అని వెంటనే అప్పటికప్పుడు కూర్చొని అంటే నేను అంతగా బాధపడ్డాను అనమాట. నాకు అర్థమైన తీరుకు నేను అలా బాధపడ్డాను. పుష్ప కళ్ళ రాశారు, అది చూసి నాన్నగారు నాన్నగారికి వినిపించాను ఎలా ఉందండి అని అడిగితే చాలా బాగుంది కానీ నువ్వు పుష్ప విలాపానికి వ్యతిరేకంగా ఇది రాయడం మటుకు కరెక్ట్ కాదు తల్లి. పుష్ప విలాపం అనేది అసలు పరిస్థితులు స్వాతంత్ర దినోత్సవ సమయంలో స్వాతంత్రం రాని సమయంలో కవి అంత బాగా బాధపడి రాసిన కవిత అది. దానికి మీ ఆడవారిని అనడం అనేది కాదు అక్కడ, అక్కడ భారతదేశం ప్రజలు ఎలా బాధపడుతున్నారు ఈ పరాయి పరిపాలన అనే విషయాన్ని వ్యక్తీకరిస్తూ రాసించినటువంటి కవిత అమ్మాది. కానీ ఈ కవిత బాగుంది, దానికి వ్యతిరేకంగా లేకపోతే ఆడవాళ్ళని అలా అన్నారని బాధపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఆడవాళ్ళనే కాదు మొత్తం భారతీయ ప్రజలని రిప్రజెంట్ చేస్తూ రాసిన అద్భుతమైన కవిత అది.
నాన్నగారు
అది అంటే మనకు ఆ 9th క్లాస్ వయసు అంటే ఏమని జస్ట్ 14-15 ఏళ్ళ వయసు
అప్పుడు రాసింది మీకు గుర్తుందా, చెప్పగలరా మీరేమన్నా?
ఆ తప్పకుండా, అది నేను నా పుస్తకంలో ప్రింట్ చేశాను కూడా.
అవునా? ఓకే ఓకే.
అంటే విశ్వ సాహితీ ప్రచురణలని డాక్టర్ పంపురావు గారి నిర్వహణలో నా పుస్తకం ప్రింట్ అయింది.
ఓకే ఓకే,
అది మీకు ఇప్పుడు నేను ఒకసారి చదివి వినిపిస్తాను.
సరే వినిపించండి.
పుష్ప సల్లాపము. నేనొక పూల మొక్క కడ పరాకున నిలిచియుంద విరునన్నీ ఒక్క మారుగా నన్ను పిలిచి ఓ మానవ యువతి మూన్నాళ్ల మురిపమైన నిమిషమైనా బాధపడక ఉల్లాస సల్లాపములతోడ ముదమారగ జీవించడము నీతుగా నూరేళ్ళుండి వివరించగ మీరడే వనజాక్షి అని పలికినది. జవాబు దొరకత నీ జడ పదార్థమునైతిన ప్రభు అంతలో ఒక పూబాల పంకజాక్షి వినుమా పరిక్షణములైనాయుందని ప్రాణములతోడ పకపకలాడుచు విరగభూయుచు మేము చూపరులకు కనువిందు సేయుదుము నీ ఆడవారు మా ప్రాణములు తీసినను చిరునవ్వులు చెదరక నీ కురులందు నిల్చెదము మా ఆత్మను పరమాత్మనందు కలియను 10 దశాబ్దముల కాలమున్నను పరాకును చిరాకును నీకేన వినిపించగ మీరది ధనజాక్షి అని పలికినది. దిక్కుతోచకమే దీన మనస్క నైతిని ప్రభు ఇంతలో ఇంకొక లేముగ్గ లలనామణి చిరుప్రాయంపు చిన్నారి మొగ్గనైనా పరిహసింపక నా పలుకులు వినుమా పసిమొగ్గ ననుచు కసుగంధక నను చూచిన కన్న తల్లిదండ్రులు నా పసి వయసు నందే కనుల ముందే తోయినా కనుల నీరొలికించక కర్మ సిద్ధాంతం అనుసరించి కర్తవ్యం మరువక కలుగబోవు దైవ సాన్నిధ్యము కనుల ముందు నిలుపుకొని కలకలలాడుచు కవ్వించుచుందుము ఉల్లాస సల్లాపములతోడ ఉదమారగా జీవించడము చాలా కాలము వరకు తోడుగా నీకు తల్లిదండ్రులుందురే అయినను నీకు చిరాకు పరాకు మీద విరిపించగమేరవే వనజాక్షి అని పలికినది. తేరుకొని నా మనస్సు దివ్య జ్ఞానముతో నిండినది ప్రభు. ఈ కవిత నేను
చాలా అద్భుతంగా ఉంది, ఎందుకంటే ఆ పువ్వు నా జన్మ ధన్యం కావాలంటే మీరు కొయ్యాలి, మీరు మీరు మీ జడలో నేను ఉంటే నాకు అదే నా జీవితం సార్థకమవుతుంది అని చెప్పి దాని అర్థం అనుకుంటున్నా.
అంటే అలా కాదు, నేనేదైతే పువ్వు యొక్క జీవితం చాలా మరి ఉండేది 4 రోజులు అయినా కూడా అదే ఎన్నాళ్ళు దానికి చెట్టుకు ఉంచేసినా కూడా అది వాడిపోయి పడిపోయేది కూడా 4-5 రోజులు మహాయితకు వాడలేదు. కానీ మనిషికి 100 ఏళ్ల జీవితం ఉంది కానీ దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడు? పువ్వు జీవితం అందరికీ ఉపయోగపడుతుంది, వాసన కలిగిస్తే అందరికీ ఆహ్లాదం కలిగిస్తుంది. అలా మనుషులు అలా మానవత్వంతో చక్కగా ప్రవర్తించాలి అని పువ్వు యొక్క గొప్పతనాన్ని హైలైట్ చేస్తూ రాసిన కవిత ఇది. అంటే నేను ఆడవాళ్ళ గురించి ఆయన రాశారని దానికి ఆపోజిట్ గా రాయాలని ప్రయత్నించిన అది రాలేదు. పువ్వు యొక్క గొప్పతనాన్ని గురించి రాసుకుంటూ రాగలిగాను. నాన్నగారు ఫస్ట్ నాకు ఈ కవిత వినగానే తిలక్ రచించిన అమృతం కురిసిన రాత్రి పుస్తకాన్ని నాకు ఆయన తీసుకొచ్చి ప్రజెంట్ చేశారు.
ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా సంతోషం. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఆ కవిత రాసేటప్పుడు మీ వయసు ఎంత ఉంది అప్పుడు?
అదే చెప్తున్నాను నేను, 14 ఏళ్ళు, 9th క్లాస్, 13-14 అంటే.
9th క్లాస్ లో అలాంటి వర్ణన అంటే అప్పుడు మీ స్టాండర్డ్ అలా ఉంది మీ చదువు కూడా?
అదేనండి, అదే నేను చెప్తుంది.
ఇప్పుడు ఇంటర్ చదివిన వాళ్ళు కూడా ఈ విధంగా రాయలేరు, దాని గురించి వర్ణన చేయలేరు కూడా, ఎందుకంటే మీరు
అని కాదు అటువంటి ఆలోచనలు రావడం చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు చదువుల హడావుడిలో పడిపోతూ అదొక్కటే జీవితం అన్నట్టుగా ఉంటూ కాలక్షేపానికి కేవలం ఈ గ్యాడ్జెట్స్ మీద ఆధారపడుతున్నారు తప్ప ఒక పుస్తకం చదివే అలవాటు పూర్తిగా ఇప్పుడు తరానికి పోయిందని చెప్పాలి. చదువు పుస్తకాలు తప్ప అది బాధపడుతున్నాడు ఇప్పుడు.
అంటే అప్పటి నుంచి మీరు ఫస్ట్ రాసిన కవిత ఏంటి మీరు? తొమ్మిదేళ్ళ 9వ తరగతి చదువుతున్నప్పుడు 14 ఏళ్ల వయసులోనే ఇదంతా రాశారు మీరు? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రాశారు మీరు?
నాది ఒక 3 పుస్తకాలు పబ్లిష్ అయ్యింది.
అంటే సుమారుగా 1000 ఉంటాయి.
లేదండి, 1000 దాకా నేను స్పందించినప్పుడే రాయడమే తప్ప ప్రత్యేకించి కూర్చుని రాసే అలవాట్లేదు. దానివల్ల నేను దాదాపు ఒక 300-500 మధ్య రాసుంటాను. పుస్తకాల్లో ప్రింటర్ ఏమంటే ఒక 200 దాకా ఉన్నాయి. మ్యాగజైన్స్ పంపించే అంటే ఇప్పుడు ఇంకో పుస్తకం రాలేదు ఇంకా. యాక్చువల్గా మ్యాగజైన్స్ అన్నిటికీ వెళ్ళే కవితలు అన్నిటికీ ప్రసిద్ధం అయ్యాయి. వాటిని అన్నిటికీ ఒక సంకల్పం తీసుకురావాలని ఒక సంకల్పం. ఇది భగవంతుడి దయ.
సరే, ఇప్పుడు ఇంకొకటి చదివి వినిపించండి దాంట్లో, అప్పుడు రాసిన దాంట్లో. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఫేవరెట్ ఆర్జే బాబు వంగాను. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు, మంచి కవిత వినిపిస్తారు, విందాం. చెప్పండి మేడం.
ఇప్పుడు అంటే మాతృభాష వైభవం అని కేవలం తెలుగును గురించిన ఒక కవిత సంకలనం నేను నాది. అందులో ఒక కవిత చదువుతాను, అక్షర దేవత. ఇప్పుడు ఈ నెల ఇద్దరికి 29th ఆగస్టు మనకి మాతృభాష దినోత్సవం. అందుకని ఒక కవిత భాషా వైభవం గురించి చదువుతాను. అక్షర దేవత. అకారమే నెలవంకంటి నీ నెన్నుదురై, ఆకారమే నీ విల్లు వంటి నతి నత్యమై, ఇకార ఈకారమునే నీ సూర్యచంద్రుల వంటి నేత్రద్వయమై, ఉకార ఊకారమునే నీ కర్ణద్వయమై, రుకార రూకారమునే నీ నాసికా రంధ్రములై, నీ కుంకుమ వర్ణిత శోభితములైన కపోలమ్ములై, ఎకార ఐకారమునే నీ చిగురు అధరములై, ఉకార ఔకారమును నీ ముఖ్యమునంటి పలువరసయై, అమ్ నీ మస్తకమై, అహ నీ సంపూర్ణ ముఖమండలమై, కానుండి క్షావరకు గల అక్షరములన్నిట నీ త్రిమూర్తిమత్వం, నీ బిందుతత్వం, సగుణాత్మక నిర్గుణాత్మక ఆత్మతత్వం, పంచ ప్రాణాల పరమత్వం అమర్చబడి ఆపాదింపబడి అక్షర సాధన చే ఆధ్యాత్మిక సాధన దిశగా పయనింపచేయగల ఆనంద భాషా స్వరూపినిది, మాతృభాషా స్వరూపినిది. ఇంత భాషా విలాసం, ఇంత భాషా వైభవం రెండు కనబడదు, అదృష్టం అంటే భారతీయ భాషయులతో మాతృభాష అమృత పానమంది.
నాకు కొంచెం కొంచెంగా అర్థమైంది, ఎందుకంటే ఇది కొమ్ములు తిరిగిన పండితులకే అర్థమైంది అనుకుంటున్నా.
అయ్యో బాబా,
ఎందుకంటే పదాలు అలా ఉన్నాయి. ఆ పదాలు మీ నాన్నగారి మీ దాని సాన్నిహిత్యం వల్ల, ఆయన చదివే మీరు అదే ఆయన చెప్పే విషయాల వల్ల మీకు ఇలాంటి పద వర్ణన వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అది ఇప్పుడు 1947 లో ఏ విధంగా వర్ణించడం అనేది అట్లాంటి వర్ణన ఉందన్నమాట. ఇప్పుడు వర్ణన అంటే మామూలుగా అర్థమైపోద్ది అందరికి, ఎవరికైనా. కానీ ఈ వర్ణన అంటే ఒక్కొక్క పదంలో చాగంటి కోటేశ్వరరావు ఈ పద్యాన్ని దాదాపు 2 రోజులు ప్రసంగం చేయగలడు ఒక్కొక్క పదం మీద. ఎందుకంటే అట్లా అటువంటి నిగూఢ పదాలు కూడా దాంట్లో చేర్చారు. చాలా దీని అర్థం చెప్తారా కొంచెం?
ఇది అంటే అమ్మవారిని మన భాషా దేవత అక్షర దేవత అని పెట్టాం కదా. సరస్వతి మాతని కొంచెం వచ్చినా అనుకోవచ్చు. సరస్వతి మాతని మన తెలుగు భాషా దేవతగా అభివర్ణిస్తున్నా అనమాట. అక్షరాలు ఆ నుంచి క్షావరకు గల ఒక్కొక్క అక్షరం అమ్మవారి స్వరూపంలో ఎలా ఉంది, ఆ అనే అక్షరము ఎలా ఒక నిమిషం ఇక్కడ కాగితం అది అలా అనమాట. ఒక్కొక్క అక్షరం ఒకటి. ఇప్పుడు ఏ అనే నొసతి మధ్యము అంటే కనుబొమ్మల మధ్య ఉండే నొసతి మధ్యముగా వర్ణించడం, అలాగే మరి ఇంకా ఏకార ఏకార అనే ఆమె అర్హములుగా అంటే నోరు కింద ఆమె పెదవుడు కింద, ఉకారము నీ కర్ణద్వయం అంటే చెవులని, తుకార రూకారములు నాసికా రంధ్రములు అంటే ముకుర రంధ్రములని, అలాగే కపోలములు అంటే బుగ్గలు, ఈ కుంకుమ వర్ణిత శోభితములైన అంటే అమ్మవారిది బుగ్గలు ఎర్రగా ఉన్నాయి అని చెప్పడం వర్ణించడం.
ఓకే, ఒక నిమిషం, మనకి ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో, శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరేం పేరు?
గుంటూరు నుంచి కాజా అండి.
అరే కాజా గారు ఏమైపోయాయి సార్ మీరు ఈ మధ్య కనపడలేదు. వర్షం వల్ల వాయిస్ బ్రేక్ అవుతుంది అనుకుంటా. మనతో సిస్ల మాధవి గారు రచయిత్రి కవయిత్రి లెక్చరర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి.
నమస్తే మేడం.
నమస్కారం అండి, చెప్పండి.
వింటున్నామండి, ఇందా నుంచి ఇంటర్వ్యూ వింటున్నాము.
వాయిస్ బ్రేక్ అవుతుంది కజే గారు మీది. కాల్ కట్ అయిపోయింది. ఓకే ఓకే. అయితే మీరు ఇప్పుడు రచన చేస్తున్నప్పుడు ఆలోచన అనేది ఇప్పుడు ఏమైనా టైం చూసుకుంటారా, లేకపోతే ఎనీ టైం అని రాసుంటారా? అది మార్నింగ్
ఒక సంఘటన చూసినా విన్నా లేదా చూసినప్పుడు వేరే భావన ఏదైనా వచ్చినా అంటే స్పందిస్తాము. స్పందించినప్పుడే, హృదయం స్పందించినప్పుడే చక్కని కవితం. ఏదో ఒక టాపిక్ ఇచ్చి ఈ టాపిక్ మీద ఈ కవిత మేళం నిర్వహించినామండి, మీరు వచ్చి పాల్గొనాలి అని అడిగినప్పుడు అలాంటప్పుడు మన నేను కవితలు రాస్తాను అనమాట. అలా ఒక్కొక్క టాపిక్ కూడా రాసుకుంటాను టాపిక్ మీద. లేదు నాకైతే ఏదైనా సంఘటన విన్నా చూసినా అప్పుడు రాస్తాను. ఇప్పుడు ఇప్పుడు వసంత శోభ ఇట్లా గాంధీ మళ్ళీ పుడితే ఒక టాపిక్ మీద ఒక కవిత మళ్ళీ జరిగింది
అనొచ్చు వినిపించండి కొంచెం.
అది వినిపిస్తాను నేను. గాంధీ మళ్ళీ పుడితే అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరుగాడే కళను నిజం చేసుకునగా, పరాకాష్ఠకు చేరిన పతనావస్థకు ఈ వ్యవస్థలో మళ్ళీ పుడితే మన గాంధీ సత్యాగ్రహమూర్తే కాదు ఉగ్ర నరసింహమూర్తి కానుంటాడు. హింస అహింసల అభేదంతో పుణ్యం పాపం పునరాలోచించక పరుగులు పెట్టిస్తాడు మరో ప్రపంచపు దారులపై. ఎర్రని తివాచీలు పరుస్తాడు. దేశకాల మార్పులకు అనుగుణంగా ధీమంతుడై దిక్కులకి తానవుతాడు దిశా నిర్దేశకుడవుతాడు. మమతలకై మారిన విలువలకై మరోమారు రూపెత్తిన సత్యము తానవుతాడు. సత్యాగ్రహం అంటే కాదు సత్యంపై ఆగ్రహమని, అకుంఠిత దీక్షలంటే కాదు నిమిషాలు గంటలు అని, నిజమైన సత్యాగ్రహంలోని సత్యత నిజమైన దీక్షలలోని దివ్యత నిరూపించే నిజయత్నం తానవుతారు. అన్ని మూర్తులు తానై, అన్ని కాంతులు తానై, అణువణువు ప్రక్షాళన గావిస్తాడు. అభినవ భరతావనికి పురుడు పోస్తాడు, బంగారు భవితవ్యానికి ప్రాణం పోస్తాడు. సత్య ధర్మాలకి మానవతా విలువలకి క్లోనింగ్ చేసే శాస్త్రవేత్తగా తాను పుడతాడు, పుడమిని పునీతం చేస్తాడు.
చాలా ఎక్సలెంట్ ఉందండి. ఆయన చాలా మార్పులు తీసుకొస్తాడు మళ్ళీ పుడితే అని చెప్పి చాలా చక్కగా చెప్పారు.
అంటే ఇప్పుడు ఉన్నవంతా అసలు సత్యాగ్రహాలంటే ఒక అర్థవంతమైన సత్యాగ్రహం చూడడం చాలా తక్కువ వేళమీద లెక్కించవచ్చు. తక్కువ కనబడుతుంది. అలాగే దీక్షలు అంటారు, కూర్చుంటారు, నిరాహార దీక్షలు అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. ఎవరు కూడా దానికి సమస్య ఏదయ్యేదాకా కూర్చోవడం కానీ ఉండదు. ఏదో ఆ నిరాహార దీక్షలో ఒక నిజాయితీ అయినా కనిపించదు. చాలా తక్కువ ఉంటాయి అటువంటివి. వీటన్నిటి గురించి అలాగే ఇప్పుడు సత్యం అనే అర్థాన్ని దానికి ఒక అర్థమే పాడైపోయింది. సత్యము ఇవన్నిటి కూడా ఒక కేవలం పుస్తకాల్లో వెతుక్కునే పదాలుగా మారిపోయి కాబట్టి అటువంటి వాటన్నిటికీ మళ్ళీ ఆయన మళ్ళీ వాటిని పునఃప్రతిష్ఠిస్తాడు ఆయన ఈ సమాజంలో మళ్ళీ పుడితే. కానీ ఏ విధంగా అంటే కేవలం సత్యాగ్రహమూర్తిగానే కాకుండా నరసింహమూర్తి కూడా అవుతాడు అవసరమైతే. అంటే ఇప్పటి విలువలు అంత దారుణంగా పడిపోయాయి, మనుషుల్లో మానవత్వం పూర్తిగా కిందకు పడిపోయింది కాబట్టి మళ్ళీ ఆయనకి కూడా అంత ఉగ్ర నరసింహమూర్తి అవతారం ఎత్తితే కానీ సాధ్యం కాదేమో అన్న ఒక భావన నేను ఇక్కడ రచించాను. అంటే మనకి గాంధీ అంటే అహింసామూర్తి, సత్యవాది, ఇటువంటి లక్షణాలు గుర్తుకొస్తాయి కదండి. కానీ ఇప్పుడు గాంధీ పుడితే కనుక ఆయనకు కూడా వాటితో మాత్రమే సాధించలేడు, ఆయన కూడా నష్టముత్తారు ఎత్తవలసిందే అని నా ఊహ. అంతే
అంటాడు కదా రజనీకాంత్
ఎక్కడ చూసినా జీవితం సుఖమైన జీవితం కావాలనుకోవడంలో తప్పు లేదు, కానీ విలాసవంతమైన జీవితం కావాలనుకోవడం మటుకు కరెక్ట్ కాదనిపిస్తుంది. తప్పు అని నేను అనలేను కానీ కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే దానికోసం పడే పాటలు, దానికోసం ఎటువంటి దిగజారుడుతనానికైనా సిద్ధపడిపోతున్నారు ప్రజలు. అది కరెక్ట్ కాదని అనిపిస్తుంది నాకు. మీరేమంటారు?
అంతే కరెక్ట్, మీరు చెప్పింది చాలా కరెక్ట్, 100% కరెక్ట్. ఎందుకంటే గాంధీ మళ్ళీ పుడితే అసలు నువ్వు గాంధీ కాదనే వాదన కూడా వస్తుంది ఒకటి ఒక సందర్భంలో. నువ్వు కాదు అని చెప్పి మా గాంధీ దేవుడు, మా గాంధీ మాట్లాడు, ఒక జంప కొడితే ఇంకో జంప చూపిస్తాను అంతే, కానీ నువ్వు ఇట్లా అడ్డదిడంగా మాట్లాడుతున్నావు, నువ్వు కాదు అని చెప్పేసి మాట్లాడే అవకాశాలు ఉంటాయి ఎక్కువ. ఇప్పుడు గాంధీ గారు భగవద్గీత, బైబుల్, ఖురాన్ ఇవన్నీ చదివారు కదా, ఇవన్నీ చదివి దాంట్లో ఉన్న ఒక మనిషికి సహాయం చేయాలి, నీ దగ్గర మంచిగా నువ్వు మంచిగా ఉంటే ఎదుటి వారికి సహాయం చేయి అని చెప్పారు కదా. ఇప్పుడు కాలంలో ఎలా ఉందంటారు ఇది?
అదే నేను అంటుంది, మంచితనం అనేది చాలా అరుదైపోయింది. మహా అంటే అపకారం చేయకుండా ఉంటేనే చాలు ఉపకారం అన్న సామెత ఒకటి ఉంది. అలాగే ఇప్పుడు జనం అలా కూడా ఉండట్లేదు. అలా ఉన్న వాళ్ళే చాలా కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ పాటు మనం నడుస్తున్నాం. కానీ మా అప్పట్లో ఉన్నటువంటి ఆ విలువలు ఇప్పుడు బాగా తగ్గిపోయింది. గాంధీ గారు చెప్పిన దాకా ఎందుకు ఆ తర్వాత కొంతకాలం ఉన్న పాటి విలువలు కూడా, అంటే ఇప్పుడు 70s, 80s ఉన్న పాటి విలువలు కూడా ఈ 2000 నుంచి దిగజారుడుతనం వచ్చేసింది. ఎందుకంటే ఇవి ఎందాక అన్నట్టు సుఖల ఆలస విలాసాల పట్ల కోరిక. ఇప్పుడు అందరూ పైకి రావాలని విలాసవంతంగా బ్రతకకూడదు అని కాదు, దానికోసం మన ప్రయత్నం ఎలా ఉంది, సరైన ప్రయత్నం ఎప్పుడు సక్సెస్ ఇస్తుంది. కానీ దానివల్ల ఇప్పుడు సమాజం అన్ని ఉండకుండా ఉండగలిగిన ఉన్న హక్కు కాదనేదే లేదు. కానీ ప్రయత్నం, ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు, నిజాయితీతో కూడిన ప్రయత్నమా లేక అడ్డదారితో కూడిన ప్రయత్నం అనేది చూసుకోవాలి. ఇప్పుడు మీరన్నట్టు భగవద్గీత అయినా బైబిల్ అయినా ఖురాన్ అయినా ఏది చెప్తున్నా మానవత విలువలతో ఉండమనే చెప్తారు, మరి నిజాయితీతో కూడిన జీవితం గడపమనే చెప్తారు. కానీ అది ఎంతవరకు ఎవరు పాటిస్తున్నారనేది ముఖ్యం.
మీ రచనలో నుంచి ఇంకొక 2 రచనలు వినిపించండి మాకు.
నిజానికి నేను కేవలం కవిత్వమే కాకుండా నేను కొన్ని కథలు చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఇలాకన్నట్టు బాలల కార్యక్రమం ఇలా మాట్లాడుకున్నాం కదా, ఆ కథ ఏమంటే ఎలా ఉండేది అప్పటి జీవితం. మీరు మొత్తంగా తగిన ప్రశ్నే నేను ఒక కథగా రూపాంతరం చేసి ఆదివారం ఆంధ్రప్రదేశ్కి పంపించాను. అందులో ప్రచురించాను అంటే అప్పుడు ఆ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎట్లా అమ్మ మనకి అన్నీ మా అందించేది, అమ్మతో పాటు మేము ఎలా పనులు నేర్చుకుంటూ పోయాము, నాన్నగారితో పాటు ఎలా ఈ కవిత్వాలనండి కళల పట్ల ఎలా అనురక్తులుగా ఉండేవాళ్ళం, ఈ బాలల కార్యక్రమం ఎలా వినడానికి ఎంత ఆరాటపడేవాళ్ళం, మన చదువుల గురించి తల్లిదండ్రులు ఎంత పట్టించుకునేవాళ్ళు, మనతో ఎంత టైం స్పెండ్ చేసేవారు. ఆదివారం అంటే కేవలం కుటుంబం అంతా కలుసుకుని హాయిగా గడిపేదినే, రోజు కింద ఎట్లా ఉండేది. ఒక్కొక్కసారి అప్పట్లో ఏంటంటే సినిమాలు కూడా ఇంతగా చూసేవారు కాదు, నెలకి 1-2 ఇలా సాధారణంగా ఈ మధ్య తరగతి కుటుంబాలు అన్నింటిలో నాకు తెలిసి ఈ రోజు ఖచ్చితంగా ఉండేది సినిమా లేదు 2, ఇంకొంచెం బాగా అప్పర్ మిడిల్ క్లాస్ అంటే 2 సినిమాలు ఏమో అంతే. ఈ ఒక్క సినిమాకి రెస్ట్రిక్ట్ అయ్యి ఉండేవాళ్ళం కాబట్టి ఆ ఒక్క సినిమా కోసం ఎంత ప్రిపరేషన్ ఉండేది, ఆ టికెట్లు దొరకతాయా దొరకవా అని వీళ్ళ టెన్షన్, ఆ సినిమా చూడకపోతే మళ్ళీ మిస్ అవుతాము, నెల దాకా మళ్ళీ అవకాశం రాదు, ఇలా ఈ ఆలోచనలు పిల్లల్లో ఎలా ఉండేవి, ఆ సంతోషం, ఆ ఎక్సైట్మెంట్, అక్కడ సినిమా తీసిన తర్వాత అందరు కలిసి ఒక కుటుంబం ఒక హోటల్కి వెళ్ళడం, ఇప్పుడు లేస్తే పొద్దున్న లేస్తే స్విగ్గీలు ఇంకోటి ఇంకోటి ఆర్డర్లు పెట్టుకోవడం ఇప్పుడు జీవితం. కానీ అప్పట్లో అది కాదు, నెలకు ఒక్కసారి హోటల్ కి వెళ్ళడం కూడా కొన్ని కుటుంబాల్లో తప్పు, కొన్ని కుటుంబాల్లో ఏదో పర్లేదు మనం కూడా మారాలి మా కాలంతో పాత అనే తీరు ఉండేది. అటువంటి సమయంలో హోటల్కి వెళ్ళడం కూడా ఒక సంతోషం. అలా ఉండే జీవన విధానం గురించి ఒకప్పుడు ఇలా ఉండేది అని ఒక తల్లి పిల్లలకి చెప్పడం, వాళ్ళ నిద్రలు లేకుండా 9 దాకా అట్లా పడుకుని ఉంటే ఆదివారం ఈ రోజు కూడా పడుకొని ఇవా అంటూ వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ తల్లి ఇవన్నీ వివరిస్తూ ఇలా ఉండేది మా జీవితం, మీకు ఎందుకు ఇంత టెన్షన్, మీరు కూడా అలా బతకండి అన్ని సాధిస్తారు అని కూర్చోబెట్టి ఆదివారం రోజున తన కథ చెప్పడం అనే దాన్ని ఒక కథగా రచించాను నేను. దానికి కూడా మంచి స్పందన వచ్చింది నాకు మన పాఠకుల నుంచి. అలా ఒక ఏ కథ రాసినా నేను ఈ మా టైం అప్పుడు ఉండే రోజుని గుర్తు చేస్తూ ఏమేమి ఇప్పటి తరం వాళ్ళు కోల్పోతున్నారు, దాన్ని ఎలా పేరెంట్స్ గా దాన్ని మళ్ళీ వాళ్ళకి అందించాలి, లేదా పిల్లలు దాన్ని ఎలా తమకి తాము చేసుకోగలగాలి అనే విషయాల్ని ఎక్కువగా టాపిక్స్ గా తీసుకున్నాను కథలు రాశాను. అలాగే కాలేజ్ లైఫ్ గురించి కూడా పిల్లలు ఎట్లా భయపడతారు ఇప్పుడు కాలేజీలో, ఇప్పుడు కూడా ఇప్పుడు కాలేజీలు ప్రారంభమైన సమయం ఇప్పుడు ఈ టీజీ కానండి లేకపోతే డామినేషన్ ఉంటారు కొంతమంది పిల్లలు, వాళ్ళకి ఇంట్లో ఇటువంటి ప్రెషర్స్ ఉన్నా ఏమున్నా అవన్నీ సమాజంలో తమ తోటి విద్యార్థుల మీద ప్రదర్శిస్తూ ఉంటారు. దానికి బలైతే పిల్లలు చాలా సాత్వికమైన ప్రవర్తన ఉంటుంది వాళ్ళకి, చాలా మంచి ప్రవర్తన, చాలా నెమ్మదిగా ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు అది ఏం కూడా చెప్పుకోలేరు, అలా అని కాలేజీలో భరించలేక కాలేజీ మానేస్తుంటారు. సో అది పేరెంట్స్ కి చెప్పిన కాలేజీలో అన్ని సహజం నువ్వు నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్పేస్తారు కొంతమంది పేరెంట్స్, అది బాగా అర్థం చేసుకోలేకపోతారు. అటువంటి పిల్లలు ఎలా కాలేజీలో మొదటి రోజుల్లో ఇబ్బంది పడతారు దాన్ని, లేకపోతే ఒక తోటి విద్యార్థులు ఇప్పుడు మన పిల్లలు ఆడపిల్లలు కో ఎడ్యుకేషన్ కాలేజెస్ కూడా ఉంటుంటాయి, వాళ్ళు ఎలా ఒక పిల్లలు ఏమన్నా టీజింగ్ చేస్తే కూడా చెప్పడానికి కూడా భయపడతారు, ఎందుకంటే వాళ్ళు బెదిరిస్తారు కూడా కొంతమంది అని చెప్తూ ఉంటారు కదా. అటువంటి విషయాల పట్ల ఎలా ఉండాలి పిల్లలు, ఎలా ధైర్యంగా ఉంటే ఏమీ జరగకుండా అధ్యాపకులు కానీ లెక్చరర్స్ కానీ ఎవరైనా ఎలా మీ పట్ల కేర్ తీసుకుంటారు అనేది తెలిసేటట్టుగా ఒక కథ రాశాను రేడియోకి.
కథానిక లాగా చెప్పారా లేకపోతే దాన్ని ఒక యాక్టర్స్ పెట్టి నటి తీసారా రికార్డ్
చేశారా? కథానికే నేనే చదివాను, నేను రాసి నేను చదువుతాను ఆకాశవాణి కూడా, అందులో కూడా ఈ కథ రాశాను నేను. ఈ మధ్య రెగ్యులర్ గా ఈ ఆకాశవాణికి కథలు రాస్తున్నాను, అప్పుడప్పుడు నాకు చేసుకో పంపిస్తుంటాను. అదే అలా తరానికి సంబంధించిన కథలు, అలాగే ఆడపిల్లల పట్ల, అంటే ఇప్పుడు ఆడపిల్లని కనద్దు మగపిల్లలే కావాలి అనే నేచర్ ఇంకా ఇప్పటికీ ఉందా అని మీరు అడగచ్చు, కానీ ఉందండి కొన్ని కొన్ని చోట్ల. లేదు పుట్టిన తర్వాత ఇంట్లో ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరిని వ్యత్యాసం చూపిస్తూ పెంచే తల్లులు తండ్రులు కూడా నేను చూశాను. అటువంటి వాటి మీద కూడా ఇది తప్పు, మన పేరెంట్స్ మనల్ని అలా అనుకుని ఉంటే మనం ఎలా ఎక్కడ ఉండేవాళ్ళం, ఇలా వీటన్నిటిని విశ్లేషిస్తూ కూడా కొన్ని కథలు కవితలు రాశాను. కథ కూడా ఎక్కువ రాశాను నేను ఈ టాపిక్ మీదే, ఎందుకంటే ఇప్పుడు అత్తగారులు బాగా మార్పు చెందారు, కానీ కూడా ఎప్పుడు వచ్చింది మార్పు, మీరు మాకు వద్దు అని కోడలు అనుకున్నప్పుడు మార్పు ప్రారంభమైంది. అలా కాకుండా అది ముందే ఉండింటే ఇద్దరి మధ్య సఖ్యత బాగుండేది. ఇప్పుడు కూడా పేరెంట్స్ కి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కు పంపించేస్తున్నారు, ఇది వింటున్నాం కదా. ఈ పరిస్థితి వచ్చేదే కాదు, ముందుగానే జాగ్రత్తగా ఉంటే ఇలా వచ్చేది కాదు. ఇప్పటికైనా జాగ్రత్త పడితే కొంతమంది అర్థం చేసుకోగలిగిన అమ్మాయిలు ఖచ్చితంగా పేరెంట్స్ పట్ల అలాగే ఇన్లాస్ పట్ల మంచి అఫెక్షన్తో ఉంటారు అనే ఒక సందేశంతో కూడిన కథలు కూడా నేను రాయడం జరిగింది. ఇట్లా కవిత్వము చేస్తూ ఇటు కథలు కూడా రాస్తూ ఉంటాను నేను.
ఓకే, ఇప్పుడు మీరు లెక్చరర్ గా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఏ కాలేజీలో?
నేను అవంతి డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నానండి. అది అందుకే నాకు లెక్చరర్ గా కూడా పిల్లల్ని వీళ్ళతో ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి, వాళ్ళతో ఎక్కువ పక్షలో ఉంటాం కాబట్టి వాళ్ళ సమస్యలు వాళ్ళతో లెక్చరర్స్ పడేది ఇటువంటి అన్నిటిని కూడా కథానికి ఇండక్ట్ చేస్తాను కదా. అట్లా ఎలా ఉంటారు పిల్లలు, ఎలా సబ్మిటివ్ గా ఉండే పిల్లలు, ఇట్లా చాలా కేర్లెస్ గా ఉండే పిల్లలు, వీళ్ళందరూ కూడా నేను టాపిక్స్ గా తీసుకుని కథలు రాశాను.
అయితే మీరు ఇప్పుడు క్లాస్ లో అడుగు పెట్టగానే మీ పిల్లలు ఎలా ఉంటారు మీతో సఖ్యతగా?
పిల్లలు ఏమి చాలా మనం మౌల్డ్ చేయడంలోనే ఉంటుందండి, మనం ఎలా ప్రవర్తిస్తాము, మనం ఎలా వాళ్ళని డీల్ చేస్తాము అనే దాని మీద బట్టే వాళ్ళ రెస్పాన్స్ కూడా ఉంటుంది. నాకు నా పిల్లలు అంటే నేను ఎప్పుడు కాలేజ్ లో ఏ క్లాస్ లో కన్నా రెస్పెక్ట్ చూడాలి పిల్లలు వేసి నిలబడతారు. అండ్ అట్ ద సేమ్ టైం నేను పిల్లలకి ఎంత పాఠం చెప్పేటప్పుడు కానీ చదువుకు సంబంధించి ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటాను, అలాగే వాటికి వాళ్ళని వాటి వైపు తిప్పే ప్రయత్నంలో అంత ఫ్రెండ్లీగా కూడా వాళ్ళతో మూవ్ అవుతాను. ఒక్కొక్కసారి సిచ్యుయేషన్ ఎలా ఉంటుందంటే అండి, ఆ సందర్భాన్ని బట్టి లెక్చరర్ కూడా ఒకసారి పేరెంట్ గా ప్రవర్తించాను, ఒకసారి ఫ్రెండ్ గా ప్రవర్తించాలి, ఒకసారి సీరియస్ గా ఒక హెచ్చరిక ఒక వాన్ చూసే పెద్దరికం కూడా ప్రదర్శించాలి. ఇలా ఈ మూడు పాత్రలు ఉన్నప్పుడే ఆ లెక్చరర్ గా మనం అదే ఇవన్నిటికీ మించి సబ్జెక్ట్ తోటి మనం వాళ్ళని మన వైపు లాగగలగాలి. సబ్జెక్ట్ ఇంత మంచిది,
మీరు తీసుకున్న సబ్జెక్ట్ ఏం చెప్తారు అంటున్నాను.
నేను తెలుగు కూడా టీచ్ చేశాను, ఇప్పుడు సంస్కృతం టీచ్ చేస్తున్నాను, లాంగ్వేజ్
లెక్చర్. అంటే మీరు క్లాస్ లోకి వెళ్ళగానే ఇప్పుడు సంస్కృతం క్లాస్ అయితే ఏమంటే సంస్కృతంలో పలకరిస్తారా?
వాళ్ళకి నేను అది అలవాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. వాళ్ళు బస్సు లేవగానే యాజ్ యూజువల్ గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తారు. అప్పుడు నేను ఇప్పుడు కొంత వాళ్ళని మార్పు చేసుకున్నాను.
అలా సంస్కృతంలో పలకరింపు ఎలా ఉంటుంది?
శుభోదయం అని చెప్పండి, గుడ్ మార్నింగ్ అని ఎందుకు చెప్పాలి, ఈ లాంగ్వేజ్ క్లాస్ కదా అని చెప్తాను. అలాగే వాళ్ళని కొన్ని చిన్న చిన్న పదాలు కూర్చోండి అంటానికి ఉపవిశతి అని, లేవడానికి ఉత్తిష్టతో అని, నెమ్మదిగా వాళ్ళకి అవి పదాలు చిన్న చిన్న పదాలు అలవాటు చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను కూడా అంత ఇప్పుడు ఏదైనా లాంగ్వేజ్ మాట్లాడుతుంటేనే పెరుగుతుంది. నేను కూడా అంత అనర్గళంగా మాట్లాడేంత సంస్కృతంలో మాట్లాడేంత పాండిత్యం అయితే లేదు, నేను ఒప్పుకుని తీరవలసిన విషయం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సంస్కృతం నేర్చుకుంటూ పెరగలేదు. మధ్యలో నాకు చాలా ఇష్టం, దేవ భాష అనే చాలా ఇష్టమైన భాష కాబట్టి దాని గురించి నేను నేర్చుకోవడానికి అదే నేను చేశాను అమ్మ. కానీ అది నేను విన్నట్టు మనం మాట్లాడుతూ ఉంటుంది, నేను ఇప్పుడు ఇంత మాట్లాడుతాను కాబట్టి తెలుగు ధారాళంగా మాట్లాడతాను. అదే నేను అమెరికాలో ఉండి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే 24 hours నాకు ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలుగుతాను, కానీ తెలుగు మళ్ళీ అది కొన్ని ఏళ్ల పాటు అక్కడ ఉండిపోతే అది కూడా భాష మర్చిపోతాం. అంటే ఫ్లూయెంట్ గా మాట్లాడలేదు, ధారాళంగా మాట్లాడకపోతాం. అలాగే సంస్కృతం కూడా మనకు మాట్లాడగలి సంస్కృతంలో ఎవరుంటారు? చాలా తక్కువ, గురువు గారు మాత్రం కొంతమంది ఉంటారు. వాళ్ళతో ఫోన్ లో మాట్లాడినప్పుడు నేను మాట్లాడడానికి సహజంగా అప్పుడు నేను విద్యార్థి అయిపోతాను కాబట్టి నాకు కూడా భయం వస్తుంది, ఏం తప్పుడు మాట్లాడతాను. అరే చాలా మంచి గురువులు నాకు దేవుడేవులు లభ్యమయ్యారు కాబట్టి పర్వాలేదమ్మా మాట్లాడండి, తప్పులు మాట్లాడితేనే కరెక్ట్ తెలుస్తుంది కదా అని మాట్లాడమంటారు. ప్రయత్నం ప్రారంభించాను. అలాగే నా విద్యార్థులకు నేను కూడా అలా చిన్న పదాలు వాళ్ళకి పరిచయం చేస్తూ సంస్కృతంలో మాట్లాడడం చాలా గొప్ప విషయం, మనం అందరం గర్వపడవలసిన విషయం. భారతీయ భాషలేంటి, ప్రపంచ భాషలన్నిటికీ మూలం జనని సంస్కృత భాష కాబట్టి
సంస్కృత భాష అనేది లిపి ఇప్పుడు ఇంటర్ లో ఏ లిపిలో ఉంటుంది? డిగ్రీలో గానీ ఇంటర్ లో గానీ తెలుగులో ఉంటుందా, హిందీలో ఉంటుందా, ఇంగ్లీష్ లో ఉంటుందా?
హిందీలోనే ఉంటుందండి, లిపి మాత్రమే హిందీ. కానీ ఏదైనా చెప్పాలంటే హిందీయే దేవనాగరి లిపి అని చెప్పడం కరెక్ట్. హిందీ లిపి సంస్కృతి హిందీ అంటే కరెక్ట్ కాదు. సంస్కృత లిపి
సంస్కృత భాషకి లిపి ఉందా మామూలుగా?
నేను ఏం చెప్తాను, సంస్కృత భాష లిపి ఇప్పుడు హిందీ వాళ్ళు కూడా వాడుకుంటున్నారు, హిందీ భాష వాళ్ళు కూడా రాసేది కూడా సంస్కృత భాష లిపి అని చెప్పడమే కరెక్ట్ అని చెప్తున్నాను అందుకే నేను. కానీ ఏంటంటే సంస్కృతం గురించి ఎవరికి తెలియదు, హిందీ భాషలాగా రాసేయచ్చు కదండి సంస్కృతం అని అడుగుతారు. దానికి దేవ భాష సంస్కృతం, ఈ లిపి అటు వాడబడుతుంది కానీ ఆ లిపి ఇటు వాడబడట్లేదండి. అలా గమనించుకోవాలి. అలాగే ఇన్ని భాషలకి ఇదండి, ఇప్పుడు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ కానీ ఇంకా చాలా భాషలు, జర్మనీ భాష పదాలు కొన్ని గమనిస్తే సంస్కృత భాష నుంచే వాళ్ళు మార్చుకున్నారు. ఒక భాష లింగ్విస్టిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాంట్లో చూస్తే అసలు మనకి ఎంత అద్భుతం మన సంస్కృత భాష అనేది చాలా బాగా అర్థమవుతుంది. అది మన భాష నుంచే అన్ని పదాలు వచ్చాయి. ఇప్పుడు బ్రదర్ అంటే భ్రాతృ, మదర్ అంటే మాతృ, ఈ మాత వీటి నుంచే మాతృ శబ్దం నుంచే మదర్ అనేది వచ్చింది, భ్రాత శబ్దం నుంచే బ్రదర్ అనేది వచ్చింది. ఇలా చాలా తెలియని విషయాలు మనకు తెలుస్తాయి. భాష కొంచెం అసలు పరిచయం అన్నా ఏర్పడుతుంది. ఎన్నే చేసినా నాకు సంస్కృత భాష పరిచయం ఏర్పడిందనే చెప్పాలి, అలా చెప్పుకోవడమే కరెక్ట్. ఎందుకంటే ఆ భాష అనంతం, సముద్రంలో లోతులు ఎంతో సంస్కృత భాష కూడా.
చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చి మేడం గారి లైన్ కట్ అయింది, మళ్ళీ లైన్ లోకి తీసుకుందాం తప్పనిసరిగా. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ మీతో మాట్లాడాలంటే మీరు చేయవలసిన ఫోన్ నంబర్ 9882555672 ఫోన్ చేసి మాతో మాట్లాడవచ్చు. ప్రపంచ వాస్తవాలు అయితే స్కైప్ ఐడి ద్వారా మాతో మాట్లాడవచ్చు. మనం అప్పటి వరకు ఒక చక్కని పాట అయితే వినేసి వద్దాం. Yeah.
వన్ టూ త్రీ చెప్పి
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. చిన్న అంతరాయానికి చింతిస్తున్నాం. మనతో కవయిత్రి రచయిత్రి సిస్లా మాధవి గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి.
నమస్కారం అండి.
చెప్పండి. ఇందాక చెప్తూ మనకి లైన్ డిస్టర్బెన్స్ వచ్చింది కొంచెం.
అదే అదే, సంస్కృత భాష అంత అద్భుతమైన భాష, దానికి అనంతమైన భాష. అది వైదిక సంస్కృతం అని, మళ్ళీ మనం లౌకిక సంస్కృతం అని రకరకాలుగా ఉంటుంది. అంటే మనం వేదాల్లో చదువుకునే సంస్కృత అర్థాలు వేరు, ఆ భాష తీరు వేరు, అలాగే మామూలుగా మాట్లాడుకునే సంస్కృతం వేరు. మామూలుగా చెప్పాలంటే సరళ సంస్కృతమే, కానీ దానిలో ఉండే లోతు దాంట్లో ఉంటుంది. ఎవరు ఎంత దాకా వెళ్ళగలిగితే అంతదాకా. మామూలుగా లౌకిక సంస్కృతం మనం తెలుగు మాట్లాడినట్టుగా సంస్కృతం మాట్లాడుకుంటూ కాస్త అర్థం చేసుకునేటట్టుగా ఉండేది ఒక రకమైతే, వేద వేదాంగాలు చదువుకోవాలి, ఉపనిషత్తుల సారం తెలుసుకోవాలి ప్రవీణంగా సంస్కృతంలో అనుకుంటే దానికి చాలా కృషి చేయాలి. చిన్నప్పటి నుంచి దానికి కృషి చేసిన వాళ్ళు అది సాధించగలుగుతారని మా ఉద్దేశం. ఏమంటారు, ఎవరో ఒకరిద్దరు అరుదైన గొప్పవాళ్ళు, కానీ సాధారణమైన ప్రజలు ఎవరైనా సరే అది చిన్నతనం నుంచి, ఇప్పుడు ఇంగ్లీష్ ఎట్లయితే నర్సరీ రైన్స్ నుంచి మొదలు పెట్టారో అలాగే సంస్కృతంలో కూడా మొదలు పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా అంత పాండిత్యాన్ని పొందగలుగుతారు.
ఓకే ఓకే. మీరు ఇప్పుడు అవధానాలు అని అన్నారు కదా ఫస్ట్. మన మీరు, నేనైతే అవధానం ఫస్ట్ విన్నది గిరికపాటి నరసింహారావుది. ఆ తర్వాతే నాకు అవధానం అంటే ఈ విధంగా ఉంటుంది అని తెలిసింది నాకు. మీరేమైనా అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారా మీరు?
లేదండి, అవధానాలు చేయాలంటే అది అంత అందరికీ అందే విద్య కాదు. అయితే అవధానాలు నేను చెయ్యలేదు, కాని హాస్యావధాన రూపకం అని ఒక ప్రముఖ హాస్యావధాన గారు ఉన్నారు, జేఎల్ నరసింహన్ గారు అని. వారు ఏం చేశారంటే ఈ అవధాన ప్రక్రియని కొంచెం సరళం చేసి, అలాగే హాస్యం యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది లైఫ్ లో ఉండే ఈ ప్రెషర్స్ కి, ఇవాళ రేపు ఉండే ప్రెషర్స్ కి తట్టుకునేందుకు సరే ఒక హాస్యావధాన రూపకం చేశారు. అంటే ఏంటంటే వారు ఇట్లాగే ఇప్పుడు మనకు మామూలుగా అవధానంలో ఎలా అయితే రకరకాల ఇవి ఉంటాయో, ఆ 8 ఇవి ఉంటాయో అలాగే దీంట్లో కూడా పెట్టుకున్నారు. కాబట్టి ఇవన్నీ హాస్య సంబంధించినవి. ఒక అక్షరాలు ఇచ్చి దత్తపది అంటారు కదా అవధానంలో, అట్లా దత్తపది ఇస్తే ఆ పదాలను ఉపయోగించి ఆయన ఒక హాస్యచిత్రమైనటువంటి ఒక కవిత చెప్తారు, లేకపోతే ఒక పద్యం చెప్తారు, లేదు ఒక ఒక ఇన్సిడెంట్ ని క్రియేట్ చేసి అది ఎలా జరిగిందని చెప్తారు, కవితల్లో ఎక్కువగా చెప్తారు. ఇలా ఒక 8 ఆయన తీసుకొని వాళ్ళందరితోటి హాస్య అవధాన రూపకం, అంటే ఎగ్జాక్ట్ గా అవధాన లో ఉండదు, అవధాన రూపకం, దానికి ఇమిటేషన్ అనుకోండి అవధానానికి, అలా ఒక అద్భుతమైన, కానీ దాని గొప్పతనం దానికే ఉంది. అదంతా చక్కగా హాస్య రూపకంగా చాలా బాగా వస్తుంది. దాని నేను కన్విన్స్ చేశాను, నేను దానికి సమన్వయకర్తగా చాలా సార్లు వ్యవహరించాను. ఆయన దాదాపుగా 300 పైగా ఇటువంటి అవధాన రూపకాలు దేశ విదేశాల్లో అనేది దేశం నలుమూలల చేశారు. నేను కొన్నిట్లో హైదరాబాద్ లో జరిగిన సమ్మేళనాలకి, అట్లాగే వైజాగ్ లో జరిగిన సమ్మేళనాలకి నేను ఆ రూపకానికి సమన్వయకర్తగా ఉన్నానన్నమాట. అలా చాలా బాగా ఆయన చాలా బాగా చెప్పేవారు, అప్పటికప్పుడు ఆశ్చర్యంగా చెప్పేసేవారు. ఇటువంటివి ఆయన దూరదర్శన్లో కూడా చేశారు. దూరదర్శన్లో కూడా ఉగాది ప్రత్యేక అవధాన రూపకాలుగా ఆయన చేశారు, వాటికి కూడా నేను సమన్వయం చేయడం జరిగింది. అది రూపకం అండి.
ఎప్పుడైనా ఆసుగా చెప్పింది ఒక చిన్న ముక్క ఏదైనా మీకు తెలియంది, అరే చాలా అద్భుతంగా చెప్పారు అన్నది మీకు గుర్తుంటే సన్నివేశం మాతో చెప్తారా?
అంటే ఆ కవితలు నాకు
అంతగా సమస్య చెప్పండి. ఇప్పుడు ఒక సమస్యను ఇచ్చారు, దాన్ని ఈ విధంగా పూర్తి చేశారు అన్నట్టుగా.
అదే అదే, ఆయన ఒక కవి ఒక సందర్భం ఏంటంటే, ఒక అబ్బాయి పెళ్లి చూపులకి వెళ్తాడు. అతను అంటాడు, నాకు ఐశ్వర్య లాగా ఉండాలి, కాజల్ లాగా ఉండాలి, మరి ఇంకొక మైరోషాను, ఇలా హీరోయిన్ 4 పేర్లు చెప్తే ఈ 4 లాంటి అమ్మాయి కావాలంటే, అంటే అంటే ఏంటి గతం అనమాట, ఈ ఐశ్వర్య, నిరేష, ఇంకా కాజల్ వీటి మీద కలిపి ఒక కవిత చెప్పమని అడుగుతారు. అలా అద్భుతంగా కవితలు చెప్పడం, అలా ఒక ప్రేమ, దోమ, చీమ, ఇలా అంటే పుడుతుంది ప్రేమ, అదే ఆ దోమలాగా తప్పిన ఎగ్జాక్ట్ గా గుర్తులేదండి, కానీ చాలా చక్కటి కవితలు. నేను ఎక్కడో రాసి పెట్టుకున్నాను కానీ రైట్ నవ్ అయితే నా దగ్గర లేదు. సరే, నెక్స్ట్ టైం నేను తప్పకుండా అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలా చాలా మంచి మంచి హాస్య సన్నివేశాలు చాలా అద్భుతంగా క్రియేట్ చేసి వాటికి కవిత్వ రూపంలో చెప్పడం. ఆ ఆవకాయ మీద ఒక అద్భుతమైన కవిత, ఆవకాయ మీద ఒక ఒక సింగర్ ఎవరైతే ఉంటుందో ఆమె ఆవకాయ మీద పాట ఎలా పాడుతుంది, దాన్ని ఆవిష్కరిస్తూ ఒక మంచి కవిత రూపంలో అట్లా అనమాట. ఒక గోంగూర పచ్చడి మీద రకరకాలుగా, ఒకటి కాదు అనేక రకాలుగా ఆయన అద్భుతంగా ఆ విధానం నిర్వహిస్తారు, చేస్తారు. దానికి నేను నిర్వహణ, నేను సమన్వయం చేస్తూ ఒక్కొక్కరి ఒక్కొక్కరి చేత చెప్పేస్తూ.
మీరు మీరు రాసినటువంటి కవితల్లో ఒక కవిత వినిపించండి.
నేను రాసిన కవితలు ఒకటి చుక్కలు అనే ఒక ప్రక్రియ, డాక్టర్ కోతికూరి సాంబశివరావు గారు, ఆయన పాద అంటే ఒక లైన్ కి 14 అక్షరాలు ఉండాలి, ఇట్లా 4 లైన్లలో, అంతకు మించి ఉండకూడదు. అది కూడా కవిత రూపంగా, అంటే పద్యం కాదు కవితే, కానీ 4 లైన్లలో రాయాలి. ఒక్కొక్క లైన్ కి 14 అక్షరాలు కంటే మించకూడదు అని ఆయన చెప్పారు. అలాగే కొంత వ్యంగ్యోక్తిగా కూడా ఉండాలని, అలాంటిది ఒకటి నేను రాశాను. ఒక 108 ఒక శతకం లాగా అనమాట, అది చుక్కల ప్రక్రియలో వెన్నెలమ్మ పిల్లలు అనే శతకం. దాంట్లోంచి నేను ఒక 2-3 కవితలు వినిపిస్తాను. ఆనాటి పాటలు ఏనాటికి పోవు, ఈనాటి పాటలు నోటికే రావు, నాడు నేడు ఆడుతూ పాడుతోందా, పాట పడుతూ లేచిపోందా అని ఒక కవిత. అలాగే వినదగు నెవ్వరు చెప్పినా వాదులాడు వకీలుడు తప్ప, అనదగు నెవ్వరినైనా సన్ను డాక్టర్ల ఇల్లాసిన తప్ప. అనేది ఎవరిని నేను అడ్వకేట్స్ ఏమైనా అంతా అని కాదు చెప్పాను కదా, వ్యంగ్యోక్తిగా. కొంతమంది లాయర్లు అలా ఉంటుంటారు కదా, వినదగు నెవ్వరు చెప్పినా వాదులాడు వకీలుడు తప్ప, ఆర్గ్యుమెంట్స్ చేస్తూనే ఉంటారు లేదా అబద్ధాలు ఆడడానికి కూడా వెనకాడరు అనే ఉద్దేశంతో అది రాస్తూ. అలాగే ఎవరినైనా అలచ్చు కానీ కొడుకు కోడళ్ళు వాళ్ళ కొడుకు కూతురు వాళ్ళ అత్తమామని కానీ లేకపోతే కోడళ్ళు అల్లుళ్ళని కానీ అనడానికి లేదు ఇవాళ రేపు అని చెప్పి ఒక వ్యంగ్యంగా రాసింది. వినదగు నెవ్వరు చెప్పినా వాదులాడు వకీలుని తప్ప, అనదగు నెవ్వరినైనా సన్ను డాక్టర్ల ఇన్లాసులు తప్ప, సన్నెన్ డాక్టర్ ఇన్లాసులు తప్ప, సన్నెన్లా డాక్టర్ ఇన్లాసులు తప్ప అని. అంటే ఇక్కడ ఇంగ్లీష్ కూడా ఎందుకు వచ్చిందంటే అది నియమం కాబట్టి 14 అక్షరాలు దాటకూడదు కాబట్టి నేను కొన్ని కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా తెలుగు కవితలో పడ్డాయి.
కవితలకి ఇప్పుడు కవిత అన్నది ఇది భాషకి సొంతమైనది కాదు కదా, మనసుకు సొంతమైనది. దాన్ని పదాన్ని చెప్పాలి, చెప్పడం మనం అర్థమయ్యేలాగా చెప్పడం ఏ భాష తీసుకున్నా గానీ.
అవును, కానీ ఏంటంటే మనకి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి లాంటి గారి కవులు అయితే అక్కడ మేము కవిత మనల్ని పాల్గొన్నప్పుడు ఎందుకు అక్కడ ఇంగ్లీష్ పదం వాడారు అని స్టేజ్ మీద మమ్మల్ని ప్రశ్నించేవాడు. తెలుగు కవిత అన్నప్పుడు తెలుగులో పదాలేనేవా అమ్మా మీకు అని డైరెక్ట్ గా క్వశ్చన్ చేసేవారు ఎవరినైనా సరే, అది ఎంతటి కవి అయినా సరే, మామూలు మాలాంటి వర్ధమాన కవులైనా అప్పట్లో లేదు సీనియర్ కవులైనా సరే ఆయన స్క్రీన్ నుంచి అనేసేవారు, ఏంటది ఏం రాశారు అక్కడ తెలుగు పదం దొరకలేదా మీకు అని. శీర్షిక ఇంగ్లీష్ లో పెట్టినా కూడా ఆయన కోపపడేవారు. అట్లాంటి కథలు వచ్చినప్పుడు మాకు ఇది అనిపిస్తుంది అనమాట, ఆ మాటలు గుర్తుకొస్తే నాకు వెంటనే ఎక్కడైనా ఇంగ్లీష్ పదం వాడంగానే అమ్మో నారాయణ రెడ్డి గారు వింటే ఎంత తిడతారో కదా, ఎంత బాధపడతారో కదా, ఈ ఫీలింగ్ వచ్చేస్తుంది. అలాగే మోగే చల్లుకి భేదం తెలియదు, నిజమో మోసమో కోపమో తాపమో తెలిసింది ఒక్కటే, ట్రింగు ట్రింగుమని మోగడం, అద్ది యుద్ధి వాగడం.
అవును అవును, ఇప్పుడు మనం ఆర్తి అని అంటే అమ్మా దెబ్బ తిరిగినప్పుడు ఒకసారి అమ్మా, మామూలుగా ఉన్నప్పుడు అమ్మా, ప్రేమగా ఉన్నప్పుడు అమ్మా అని రకరకాలుగా మన అహావభావాలు ఉంటాయి. దానికి అహావభావాలు ట్రింగ్ టింగ్ ఉంటది, అది ఏ ఫోన్ అయినా కానీ చాలా చక్కగా ఉంది. మరి ఇంకొక
డాక్టర్ గారు అవుతారు విలన్ యాక్టర్ గా, ట్రీట్మెంట్ వేళ డాక్టర్ గారు అవుతారు క్యారెక్టర్ యాక్టర్
గా, అద్భుతం.
అలాగే అమ్మాయిల మీద కూడా ఇందులో హాస్యం గానీ ఏం లేదు, కానీ ఒక బాధతో కూడిన వ్యంగ్యంగా అమ్మాయి ఇప్పుడు మీరన్నట్టే అమ్మ అనే పీపులో ఒక్కొక్క చోట ఒక్కలాగో అలాగే నేను అమ్మాయి గురించి రాశాను. అమ్మాయిరా ఎందుకని తలుచు, అమ్మాయిరా ఏది ఆనందం, అమ్మాయిరా ఎందుకంత భయం, అమ్మాయిరా ఏది అభద్రత. ఈ అమ్మాయి అని పిలిచినప్పుడు అమ్మాయి పుట్టింది అనగానే మనుషులు వచ్చేటువంటి రకరకాలైన కొంతమంది మనుషులు వచ్చేటువంటి ఫీలింగ్స్ అనమాట. అమ్మాయి పుట్టింది అమ్మాయిరా పుట్టింది అని చెప్తారు కొందరు. కొంతమంది చాలా అమ్మాయి లక్ష్మి పుట్టింది అని ఆ ఆనందం ఎక్కడా కనబడట్లేదే. అమ్మాయి అమ్మా అమ్మాయి పుట్టింది అనే భయం ఎందుకు, అమ్మో అమ్మాయి ఎలా పెంచాలో ఆ అభద్రత ఎందుకు. అమ్మాయి చాలా ఇంకా నాకు ఆనందం ప్రదర్శించండి ఇది కాదు అని ఒక కవితలో నేను రాసుకున్నది. ఇది అది ఇప్పుడు నిజంగా చెప్పాలని ఒక విషయం చెప్పాలనిపించుకోనండి. ఈ విషయంగా
చెప్పండి
కూడా ఇంతమే పడాలి అంటాను.
ఏంటంటే చెప్పండి ఫస్ట్ నుంచి
ఏంటండి అమ్మాయి కవిత
కాదు ఇప్పుడు ఏదో చెప్తున్నారు మీరు.
నేను ఇప్పుడు ఈ అమ్మాయిలో గురించి చెప్తాను కదా ఎలా ప్రజలు మనుషులు భయపడతారు బాధపడతారు అమ్మాయి పుట్టిందని. అసలు నిజానికి అమ్మాయి పుట్టినప్పుడు కాదు ఆ బాధ ఉండాల్సింది, ఇవాళ రేపటి రోజుల్లో మగపిల్లల గురించి ఆ బాధపడాలి అందరూ అంటారు. ఎందుకు మగపిల్లల్ని పెంచడం కూడా చాలా కత్తి మీద స్వామి లాంటిదేనని నేను అనుకుంటా. వాళ్ళని సరిగ్గా పెంచితే ఈ సమాజంలో ఎటువంటి అభద్రతా భావం అమ్మాయిలకు ఉండదు. ఎన్ని వింటున్నాం అంటే పసిపిల్లల్ని కూడా ఏం డ్రగ్స్ పోయిందని ఒక పసిపిల్ల మీద జరుగుతున్నాయి అత్యాచారాలు. డ్రగ్స్ పెంచలేదు ఆడవాళ్ళకి అందుకే జరుగుతున్నాయి అంటారు. నేను కాదమ్మా అది కొంత కారణం అయ్యి ఉండొచ్చు కానీ కంప్లీట్ గా అదే కారణం అంటే మటుకు తప్పండి. ఏ పసిపిల్ల ఏ డ్రగ్స్ ఉంటుందండి ఆమెకి, ఏదో అమ్మాయి వేస్తే అది వేసుకుని చక్కగా గౌన్లు వేసుకుని తిరిగే పిల్లల్లో కూడా అటువంటి చూపు చూస్తున్నారే మగపిల్లలు. కాబట్టి మగపిల్లల్ని పెంచడంలోనే బాధ్యతగా అమ్మో మగపిల్లాడు పుట్టాడు ఎంతో జాగ్రత్తగా పెంచాలి, లేకపోతే సమాజంలో వీడు ఏకమేక కూర్చుంటాడేమో. సరైన సంప్రదాయాన్ని నేర్పాలి, ఆడపిల్లల్ని గౌరవించడం నేర్పాలి, ఆడపిల్లలు అంటే లక్ష్మిగా సమానం అని తెలుసుకోవాలి. ఇలాంటి నేచర్ లో అమ్మలు ఆలోచించి మగపిల్లల్ని పెంచడంలో ఆ కేర్ తీసుకుంటే సమాజం సక్రమంగా నడుస్తుంది. ఏది చేసినా అమ్మలే కదా పెంపకం అనేది, అమ్మది మగవాళ్ళ ప్రభావం ఉన్నా కూడా తండ్రి ప్రభావం ఉన్నా కూడా అమ్మను మించి కాదు. కాబట్టి అమ్మలే ఆ బాధ్యత తీసుకుని మన జాతిని రక్షించుకోవడానికి, అంటే ఒక స్త్రీగా చెప్తున్నా మన జాతిని రక్షించుకోవడానికి మన అమ్మలమే ప్రయత్నం పురుట్లోనే ప్రారంభించాలి. అంటే ఆ పిల్లాడు పుట్టంగానే అమ్మో అమ్మాయి పుట్టాడు చాలా తప్పించుకోవాలి సమాజంలో వీడు ఇంకొక కాకూడదు అనే ఆలోచనతో పెంచితే అబ్బాయిని పెంచడంలో భయము బాధ్యత ప్రదర్శిస్తే ఖచ్చితంగా సమాజంలో మూడొంతుల నేర ప్రవృత్తి పోతుంది. ఆ ఒక్క వంతు ఎందుకంటే కొంతమంది ప్రయత్నం చేసినా జరగని తనం ఉంటుంది బయ జీన్స్లో రావచ్చు లేదు అని అనుకోకుండా జరిగిన కొన్ని అసభాల వల్ల వాళ్ళు మార్పు రాదు
ఎప్పుడే. చివరిగా మనతో కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో
హలో
జానీ గారు బాగున్నారా? నేను కూడా సూపర్ గా ఉన్నాను. ఈ రోజు మనతో సమయం అయిపోతుంది కాబట్టి సిస్లా మాధవి గారు ఉన్నారు వారితో
మాట్లాడారు. హలో మేడం గారు వాయిస్ రావట్లేదు.
హలో మేడం లైన్ లో ఉన్నారా?
హాయ్ షో పెట్టినాను చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్ టైం టైం ఉంది అని చెప్పేసి మాట్లాడడానికి కాల్ చేస్తాను మీకు.
మళ్ళొకసారి చెప్పండి.
హలో
చెప్పండి. ఓకే మనకి సమయం అయిపోతుంది సిస్లా మాధవి గారు
చెప్పండి.
మరి మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఒక గంట ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన మా తరఫున మా మైండ్ మీడియా రేడియో తరఫున ఆర్జే బాబు బంగారం తరఫున మా శ్రోతల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
చాలా చాలా ధన్యవాదాలు అండి మీ అందరికీ కూడా. మీకు ప్రత్యేకించి ఇంకా చెప్పిన ఆ మాటలు విని ఇంకా అందరికీ కూడా పంపినందుకు, అలాగే ఇటు వింటున్నటువంటి మైండ్ రేడియో పాఠకులందరికీ కాదు సారి క్షమించాలి శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి.
ఓకేనండి థ్యాంక్స్. వినయ్ సార్ గా ఫ్రెండ్స్ ఈ వారం సామరడుతూ ఒక రోజు అద్భుతమైన ఇంటర్వ్యూ జరిగింది. మళ్ళీ రేపు సింగర్ తో ఒక రోజు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఫేవరెట్ ఆర్జే బాబు బంగారం. నమస్తే.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు మార్నింగ్ మంత్ర కార్యక్రమం ఆగస్టు 3, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.